Om Shri Sai Ram. I offer my humble salutations at the divine lotus feet of Bhagwan Shri Satya Sai Baba. Respected members of Satya Sai Central Trust and my dear brothers and sisters Sai Ram, on this auspicious occasion of 60th anniversary celebration of Shri Satya Sai General Hospital, I, on behalf of all staff members, express our heartfelt gratitude at the divine lotus feet of our Mother Sai for the blessings of serving in the first ever institution established by the Avatar in his divine mission. Swami, we thank you for blessings and opportunity provided to us to stage a drama, Deho Devalaya, Part 2, in your divine presence today. It is by the divine grace of Bhagwan that such an amazing task of 60 years of free medical services promoted by selfless, unconditional love is at all possible in today's world. It stands as a unique role model and an example of service extended in the spirit of oneness where sufferings of one is suffering of all. Our hospital is situated in a rural settings and is a major source of primary and secondary health care to the town of Puttaparthi. Ashram residents, staff, students, about 50 surrounding villages of Puttaparthi and Sevadal and Sai devotees, those who come for Swami's darshan from India and abroad. Our hospital provides medical services in 15 disciplines: obstetric and gynae, pediatric, neonatal, ICU, general medicine, anesthesia, general surgery, ENT, ophthalmology, gastroenterology, physiotherapy, dental, and extends labs and X-ray facility. It also extends linen and dietary services. A OPD of 1,000 patients is seen per day. One of the very important department is obstetric gynae in this hospital. And according to Swami's guidance, the department of obstetric gynae provides comprehensive medical care for the safe motherhood and gynecological care, including surgeries to women at all stages of life. A very dedicated team of experienced doctors and other staff who conducts regular counseling sessions that includes antenatal counseling to the expecting mothers and postnatal counseling to the parents. It has been observed that health conditions of newborn as well as mothers have significantly improved over the last couple of years, much of which can be attributed to the active antenatal counseling. The mothers after delivery are counseled with techniques and benefits of the breastfeeding. And it has been observed that the mothers, those who have acted on feeding the babies on the breast, we have seen that in those babies, the illnesses are least. A very interesting thing, this year being the 90th year of the advent of the Avatar, our obstetric gynae department has undertaken the humble project of visiting 90 pregnant women for antenatal checkup belonging to various villages around the Puttaparthi and greeting at their homes with love and affection to find out about their welfare and also to have the feedback from the women that how they are getting the services from the Satya Sai General Hospital. These outreach visits and their doorsteps helped our doctors, nurses and paramedical staff to understand better the problems of these ladies. Our staff were amazed to see that what change has come in their lives with the grace of Bhagwan and their lifestyle also. Because these people are all staying in a cleanliness atmosphere with which they maintain their home and villages are appreciated. All these villages enjoy the pure drinking water thanks to Swami's water project. Our staff were greatly touched by their simple living and their hospitality with the spirit of well-known knit community living. I give you here two examples, live examples which our staff has experienced during their visits. How Swami's love and His presence could be felt during these visits. In one of the case, a Muslim family, and when our first thing that our all the staff when they went, all the 90 ladies they visited, given them the prasadam of Swami, a packet of sweets and a new umbrella, with the view that rainy season going to come, when they will come to the hospital, they should not get wet and use that umbrella. When they went to one of the house, it was a Muslim family house, and prasadam was given to the lady, that pregnant woman, and she wanted to take the prasadam in the hand. Immediately, the mother-in-law of the lady advised the daughter-in-law, don't take in the hand, take in pavita, that is pallu. Because how you see their humbleness, and at least we have learned from them that this type of humility we should show whenever the Swami's prasadam is given. And it touched our hearts that such a good people are there. Then another is a more emotional instance which occurred. That occurred in Markunta Palli village. There is a small hut, 8x8. A lady was, young lady, her first baby pregnant, she was pregnant at 6 months, and this was the first baby. And she, when they entered the hut, they found that the lady is doing the whitewash of the walls of the hut. And they asked, what is the matter, you are doing the whitewash and all that. In a very soft-spoken language, she explained to our staff that I have completed my 6 months of pregnancy, and they have got a function after the 6 months which is known as Shri Mantam, and that is tomorrow. And as soon as they heard, they gave the prasadam to her and the umbrella. This lady broke down in tears of happiness. Then they asked, what's the matter? She explained that I am, who has lost her father, mother also, husband is working in Bangalore as a laborer, we are very poor, and we don't have money to buy even the sweets for the puja tomorrow is going to happen. And you see, here the presence of the Swami, how the love flows to the remotest area of any part of the India. And she got the prasadam and the umbrella also, and this was a moment of happiness for this lady. With the grace of Swami, the another department, departments of pediatric and NICU, is the only center for the pediatric healthcare and NICU healthcare in the Puttaparthi for the villages around. This center, NICU center, was opened on 2008, which has been a boon for our villages. Since the inception till to date, 1,350 babies were treated. Training of the newborn, resuscitation, care of the neonate, recognition of the illnesses, vaccination at birth, and a telephone services to answer the queries. This is a new thing which we have started. Because earlier, the mothers, they used to come with the babies with a small ailment, like a running of the nose also, she is coming to the pediatrician. And in this way, we found that our OPD is just increasing for nothing. And the pediatricians, both the pediatricians suggested that in case of such nature, they can consult them on the telephone services also. And which has become a boon to the mothers also. She has not to travel and spend the money to come to the hospital, and she gets the advice for minor ailment on the telephone itself. Then promotion of the exclusive breastfeeding have been reduced the neonatal morbidity and mortality. On this 7th anniversary of the NICU, a meet was conducted this year with the babies and their parents who expressed their gratitude to Swami and hospital. A small kit of useful items and toys were presented to them as a token of love from Swami. We have started since 2014 the immunization for the babies in case of zero dose of polio vaccine, BCG and hepatitis B at birth. The neonate ICU has been augmented with a ultra-modern equipment also, nasal continuous positive airway equipment and T-piece resuscitator. Pediatrician also gives education program to address the superstitions and bad health practices causing harm to the children. Parents are also constantly reminded of Bhagwan's love and grace of these villagers, which have significantly reduced incidences of severe illnesses among children and also hospital admission in the recent year. Every day, the pediatric department sees about 150 to 200 children. The UNICEF and WHO team has visited our hospital and assessed this hospital as a baby-friendly hospital, though the official communication yet to be received. The another major department of the hospital is the general medicine, which provides round-the-clock casualty emergency services and OPD services approximately to 600 patients per day and inpatient care too. Most of the patients, they come in a very acute emergencies here. And as anywhere other diseases are common, such as tropical fevers like dengue fever, which was the problem this year. We had lot of cases of dengue fever. And as compared to the last year. Then malaria, typhoid, respiratory illnesses, diarrhea, dysentery and cholera and various other skin diseases. But the major problem which we have faced here, there are a lot of chronic lifestyle diseases such as diabetes, hypertension, asthma, chronic pulmonary disease and TB. It is increasing rather, we have seen that this thing is increased and alarming. Hence, we have taken our measures to control this part of the chronic lifestyle diseases. Keeping in mind every increasing instance of lifestyle disease like diabetes, hypertension and COPD, the hospital has started regular health awareness on these spaces. And educational programs are conducted for the villagers through questions-answer session, audio-visual presentation, showing the dangers and harmful effect of unhealthy lifestyle and habits. We also impress upon for the change they need and their lifestyle to lead a healthy life. And it has been proven well that this type of education which we have given, and we have seen that quite a lot of change has come in there, at least in the stabilizing the diabetes. A diabetic foot care clinic is also running in the hospital and providing its excellent services. And it basically takes care of the foot in the diabetes, fissures and other corns and other things. We also teach to the patients, given a practical lesson regarding the diet, medicine and self-use of the insulin. Because you see, in case of a diabetes, those who are on insulin-dependent diabetes, they cannot come for dose every time and then so many times, two or three times in a day. So they have been taught how to take the insulin themselves. And even we have told them that in the case of hypoglycemia, if it occurs, what can be the symptoms of the hypoglycemia and how should they come across and manage it. So this has been taught to them, and the sick day management, which is very common in case of a diabetic people. We have got a respiratory clinic also, and which is run here. Recently we acquired a spirometer to treat and various respiratory diseases and diagnose. The hospital is accredited for the DNB Family Medicine course since 2008. At present we have got all the six candidates, and two first batches, those who appeared for their final exam, got 100% result as compared to the 40% result all over India. We take the help of the specialists from India abroad also to provide them the education for these DNB candidates, and which is quite helpful. These clinical research has been done in the hospital as a part of DNB family medicine in the areas of hypertension, chronic obstructive lung disease, a special focus on pandemic diabetes, where our two family specialist doctors have acquired fellowship in the diabetes, and four nurses have been trained as a diabetic nurses educators. Podiatric clinic, which deals with the care of the foot, started and managed by our one senior nurse, specially trained at CMC Vellore. This clinic attends to foot care in diabetic patients, ulcers, calluses, fissures of the foot. This clinic also uses a equipment called Beamer, a scientifically tested and approved method for testing, treating ulcers. The results have been highly encouraging. The medicines department has also started the technique of taking skin biopsy and pulse biopsy to diagnose the skin diseases. Dietary services, by the grace of Swami, was started on 1st January 2009. And we get the required diet as per the number of the patient, those who are in the hospital, give to a super hospital one day prior, and next day we get the diet, all the three meals, and provide to the patient. Here I would like to quote a very good instance of the Swami's presence and love, which we have experienced in on 13th January 2009. 1st January 2009, dietary department opened to provide the free meals to all the patients. And this instance happened on 13th January, that is on Makar Sankranti of 2009. On that day, evening meal when came, it was for 55 patients. And at about 6:30 during that year, lot of clouds were there, a thunderstorm came, and heavy rain occurred, light gone, there was a almost like a storm. And what happened, that 55 patients were fed with the food. And as we opened on first, there was no dietitian at present, but our nursing superintendent, she was given the responsibility to distribute the food. What happened that when she came back after giving the food to the patients, and she found in the vessels, almost half of the vessels still are there, where this food could have been finished. Then she asked the patient, "Do you need more food or you are hungry?" So they said, "No, we are not hungry." Then she realized that today is so cloudy and attendants, they could not have taken the food. Then we collected the attendants and asked them, "Have you taken the food?" They said, "No, we have not taken the food." Food was given to everyone to their satisfaction entire. And when everything finished, at that time when it was given, she found that the food has come just at the bottom and all that. But when she came back, she found that again food is there. She could not realize ki what is happening. At that time, Maya was there on her, basically. And then she said, "Okay, somebody must be hungry. I'll go to the ward and ask." She went around. She found that two sisters of ours on duty, they didn't bring the food on that day due to bad weather and all that. When they came, they said, "Yes, ma'am, we are hungry because we have not brought the food." The food was given to them, both of them. When she came, she found about four or five plates of food is still lying in that vessel. Then she said, "Okay, I'll keep this food in the, fridge. Somebody may come." At about 9:30 or 10 o'clock, when storm was bit vanished and all that, then two patients as emergency they came and they got admitted. As soon as they were admitted, they first asked for the food. "We are hungry, give us something to eat." So you see his omnipresence of the Swami and love, that how the food was for about 55 people was distributed to 130 people. Last but not the least, the holistic health care, which is very dear to Swami. It is another aspect of Swami visions for our hospital. Holistic health care is that which is not only treat the body but also address the body, the more vital areas of mind and soul. Bhagwan wants his hospital to be contact point to spread spirituality among lay public. Hence, all the healthcare professionals are trying to instill the seed of devotion and faith in the hearts of patient by way of counseling. We educate patient about the need to keep the mind calm and peaceful by ways of Naam Smarana, social, selfless service, satsangs, love all, serve all, and practice help ever, hurt never. We have started a training once in a week in our hospital in providing the training of pranayam, a yoga asana for our patient. It is given one day in a week for 1 hour, and in a month we train about 16 patients on this aspect. In attempt to take holistic approach of health promotion, the interest of public at large, we had staged a drama, Deho Devalaya, in October 2012 in Sai Kulwant Hall, which highlighted Swami's teaching on health and spirituality. Again today, after this talk, you will see another drama, Deho Devalaya Part 2, to convey the message of Swami on holistic health care. Our doctors have also given several health talks in Telugu on our radio site. It has been observed that many patients undergo sophisticated treatment elsewhere, whereas they get better with counseling and few essential medicine in this hospital. This can be attributed mainly due to the grace of our beloved Bhagwan and to the sincerity, genuine concern and love towards humanity shown by committed staff in fulfilling Swami's vision and mission. By Swami's grace, the hospital has acquired a new spacious extension block, will be shortly inaugurated. It will have modern facilities in casualty and emergency sections, well-equipped and spaced-out medical wards along with dental, physiotherapy, X-ray unit, ENT, lab facilities. Rest of the disciplines will remain in the present building. A seminar hall with a seating capacity of 80 for conducting regular patient education program, CMEs, and training sessions for nurses and paramedical staff. When it comes to the quality care, our Satya Sai Central Trust leaves no stone unturned. All necessities for the staff of the art of infrastructure and modern medical equipment have been sanctioned by the Trust, for which we will remain ever grateful to Bhagwan and his Trust. As Bhagwan has often said, medicine alone cannot cure diseases. It is God's grace that cure. We pray to Bhagwan on this auspicious occasion to make all of us worthy of his love and grace through the seva opportunities he himself has given to us, and to make this as our highest sadhana to reach him. Now, before I conclude, I'll give you another example, live example, which has happened few weeks back. That how the holistic health care, which I have spelt out, it helps. Basically, holistic health care is the control of the mind and the atma and the heart. It is between that, and which develops the faith in the person that he doesn't need a medicine, he can be cured with the faith also. I'll not name the person. He is from USA. He was there and he was suffering with a disease known as fibromyalgia. That is the disease of the muscles and the tissue fiber of the body, which gives pain, contractures also. A person feels difficulty in walking, even he cannot lie down. But if he takes analgesic painkillers and all that, which doesn't help much to him. He met some Swami devotee there, and that person advised him, why don't you go to India in Puttaparthi and have Swami's Samadhi Darshan. You will be absolutely fine there, and go with the faith, and you must visit the Satya Sai General Hospital, then you will be totally cured, because doctors there also are practicing a holistic treatment. So this person, he came from there, And he visited the Prashanthi Nilayam, had Swami's darshan for about a week, and within a week he became absolutely all right. After that, he thought, yes, he told me, I am all right, I'll go to the hospital. 4 days back, he came to Dr. Menon and told him the whole story about his life and all that. And he says, but you don't have any. He said, no, I have heard that you people give the holistic advice on this to the patients and all that. He says, yes, that I'll give. He gave him about Swami's pep talk to him, and he was satisfied. And this is the one instance which I have want to correlate. Even a faith can heal, and it's nothing. It's the Swami's love which heals it. Bhagwan has also blessed us on this day to bring out the Divya Sanjeevani souvenir to commemorate the Diamond Jubilee of our hospital. Now I humbly request Shri K. Chakravarti Garu, Member Secretary to the Board of Trustees, to kindly release the souvenir, sir. Swami, we seek your blessings and permission to present the drama Deho Devalaya Part 2 in your presence. Now you all will witness the drama. Thank you. Jai Sai Ram.
Mother Sai, your child, Sri Satya Sai General Hospital, Prashanthi Nilayam, is blessed to be at thy lotus feet here today with a drama presentation on the historic occasion of her 60th birthday. This drama is a sequel to the previous one, Deho Devalaya, staged in your presence 3 years ago. While the previous drama emphasized on the dire need to take care of one's physical health as a prerequisite for spiritual quest, today's presentation attempts to give an insight into the properties of a monster, which is a maker or a breaker of not only health but also spirituality, known as the mind. O Divine Mother, please accept and bless this humble offering.
జనరల్ హాస్పిటల్ డ్రామా. ఆ పేరు వినగానే నాటకం నిండా వ్యాధులు, వైద్యులు, అరడజను ఆరోగ్య సూత్రాలు ఉంటాయనుకుంటే పొరపాటే. ఈసారి మేము ఎంచుకున్న అంశం మిలినియంల కొద్దీ మానవాళిని మభ్యపెడుతున్న మహమ్మారి గురించి. అశాంతికి చిరునామా ఆరోగ్యానికి వీలునామా అయిన ఆ మహమ్మారి పేరు మనస్సు. అది వాడే ఆయుధం మాయా.
కాటంలో పడిపోతావు ఎందుకని మాయా?
స్వామి, ఎంత రసవత్తరంగా నడిపిస్తావయ్యా ఈ తోలుబొమ్మలాటని. నువ్వే సత్యమని గమ్యమని తెలిసి కూడా మాయలో పడి కొట్టుకునే మమ్మల్ని చూస్తే నీకు జాలేస్తుందా, నవ్వుస్తుందా?
పుట్ట పర్తి సుడంట బంగారు స్వామి లాలా.
ఎడ్యుకేటివ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంది కదా.
అవును నీరజ్, ఆ ఆరోగ్య సూత్రాలు తెలుసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యాను.
నాయనలారా, మీ సంభాషణ దేని గురించో తెలుసుకోవచ్చా?
ఆ, జనరల్ హాస్పిటల్ వారు ప్రదర్శించిన దేహో దేవాలయ అన్న డ్రామా చూసి వస్తున్నాం.
కామన్ గా వచ్చే జబ్బులు, వాటి నివారణ మార్గాల గురించి అందులో చక్కగా బోధించారు. ప్రశాంత్, బీపీ తగ్గాలంటే
ఉప్పు తగ్గించాలి, మరి కడుపు బాగుండాలంటే
కారం తగ్గించాలి, లంగ్స్ బాగుండాలంటే
పొగ త్రాగడం మానేయాలి, లివర్ బాగుండాలంటే
మందు తాగడం మానేయాలి.
మరి ఆందోళన తగ్గాలంటే? శాంతి దక్కాలంటే?
శాంతి
ఇదేంటండి, మేం మాట్లాడుతున్నది ఆరోగ్యం గురించి కదా.
అవును నాయన, నేను కూడా సరిగ్గా ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నాను.
అదేంటి?
అవును, ఆందోళన ఉన్న చోట ఆయువు హరించిపోదా, శాంతి లేని శరీరం రోగాల బారిన పడకుండా ఉంటుందా?
ఆఫ్ కోర్స్, మనసు ప్రభావం శారీరక ఆరోగ్యం పైన కూడా కొంతవరకు ఉంటుందని నేను విన్నాననుకోండి. ఎవరు మీరు?
నేను తెలీదా, నేను ఈ డ్రామాకే విలన్. నేనే మనస్సు, ద మైండ్.
మరి వీరంతా ఎవరు?
వీరంతా నా గ్యాంగ్. ఐ ఆమ్ ద గ్యాంగ్ లీడర్.
జీఏఎన్జీ
గ్యాంగ్ 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 గ్యాంగ్.
మనస్సు అనగానే సున్నితమైన భావాలు, మృదుత్వం, మాధుర్యం వంటి లక్షణాలు కలబోసి ఉంటాయనుకున్నాను.
తప్పు తప్పు తప్పు. ఐ ఆమ్ కన్నింగ్ అండ్ క్రూకెడ్, విషియస్ అండ్ వికెడ్, టెరబుల్ అండ్ ట్రికీ,
డేంజరస్ అండ్ డిస్ట్రక్టివ్ కూడానండి.
ఆయనెవరు?
వీడు మైకేల్ టెన్షన్.
Yes, మైకేల్ టెన్షన్ అంటే నా ఆట టెన్షన్. ఏదో ఒక ప్రిటెన్షన్ తో మీ అటెన్షన్ లాక్కొని హైపర్ టెన్షన్ ఎక్కిస్తా.
హైపర్ టెన్షన్ అంటే బీపీ?
ఇతను తెలివైన వాడు రో.
ఉప్పు ఎక్కువ వాడడం వల్ల కదా బీపీ వస్తుందంటారు.
అది సగం నిజం మాత్రమే. బీపీకి అసలు కారణం నేను. మీ రాయ్ చెప్పండ్రా.
అయ్యా మీరు?
నేనే నాయన హై బీపీని.
ఓ,
డాక్టర్లంతా బీపీ తగ్గడానికి మాత్రలిస్తుంటారు. అసలు బీపీ ఎందుకొస్తుందన్నది చాలా మంది ఆలోచించడం లేదు. నేను పుట్టడానికి, పెరగడానికి, ఆఖరికి గుండెపోటుకి కారణమవ్వడానికి ముఖ్య కారణం ఇదిగో ఈ టెన్షనే.
మాకు కూడా.
మీరంతా ఎవరు?
నేను డయాబెటిస్ మెలిటస్ ను, అదే షుగర్ వ్యాధిని.
నువ్వు స్వీట్స్ తినడం వల్ల కదా వచ్చేది.
నేను రావడానికి మూడు ముఖ్య కారణాలు. ఒకటి, అవసరానికి మించి ఆహారం తినడం. రెండు, శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇక ముఖ్యంగా మూడవది, ఎక్కువగా ఆందోళన చెందే మనస్తత్వం కలిగి ఉండడం.
నేను అల్సర్ను నాయన. కారం, మసాలా, మద్యాల వల్ల మాత్రమే నేను వస్తాననుకుంటారు. కానీ నా పుట్టుకకు మూల కారణం టెన్షనే. ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది. దాంతో ఏదో ఒక రోజున నేను అల్సరుగా బయటపడతాను.
నేను మైగ్రేన్ని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ హింసిస్తూ సమాజానికి నేను ఒక పెద్ద తలనొప్పిగా తయారయ్యాను. బాబు, ఎవరికైనా తరచుగా తలనొప్పి వస్తున్నట్టయితే మొదలే సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, ఈజీలు అంటూ పరుగులెత్తకుండా ముందు మనస్సులోని ఆలోచనలు, ఆందోళనలు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యండి.
అదే చేయగలిగితే మాత్రలతో పని లేకుండా మాయమవుతానంటే నమ్మండి.
అబ్బా నొప్పి, అయ్యో నొప్పి.
అయ్యో, నేను హెల్ప్ చేస్తాను.
అబ్బా నొప్పి.
ఎక్కడ నొప్పి?
చేతులు, కాళ్ళు, కీళ్ళు, తల, మెడ, వీపు, నడుము.
ఇక నొప్పి లేనిదెక్కడో?
పళ్ళు. పంటి నొప్పి లేదు.
సంతోషం. ఇంతకీ ఎవరు మీరు?
నాకొక పేరంటూ లేదు. ఎక్కడ పుట్టానో తెలీదు, కానీ ఎన్నో ఇళ్లలో తిష్టవేస్తాను. కారణం లేకుండానే అక్కడ ఇక్కడ ఒళ్ళు నొప్పులు రావడం నా లక్షణం. పల్లెల్లో డాక్టర్లైతే ఓ నొప్పు సూది, నాలుగు విటమిన్ మాత్రలిచ్చి పంపిస్తారు. పట్నాల్లో డాక్టర్లు సిబిసి, టిసి, డిసి, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, టిఎఫ్టి, సిటి, బిటి, టిటి అంటూ పోటీగా పాతిక చీటీలు రాసి చివరికి ఫైబ్రోమయాల్జియా అనే టైటిల్ తగిలిస్తారు. కానీ నాయన, అర్థం కాని నొప్పులకు అసలు కారణం టెన్షన్ అన్న సంగతి ఎవరూ గుర్తించడం లేదు.
మై గాడ్, టెన్షన్తో ఇన్ని జబ్బులా?
ఇన్ని జబ్బులా అనకు, అంతో ఇంతో అన్ని జబ్బులు నా వల్లే.
నిద్ర లేస్తే టెన్షన్, తయారవ్వడం టెన్షన్, బ్రేక్ఫాస్ట్ ఓ టెన్షన్, బండి నడపటం టెన్షన్, ఆఫీస్ వర్క్ ఒక టెన్షన్, ఇంటి పనులు ఒక టెన్షన్, టీవీ నిండా టెన్షన్, సెల్ మోగితే టెన్షన్, పొద్దున్నుంచి నిద్ర వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం నిమిషం టెన్షన్ 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 టెన్షన్.
చూసారా నాయన, ఆరోగ్యం పైన మనసు ప్రభావం?
అవును స్వామి, టెన్షన్ కు దారితీసే ఈ హర్రీ వర్రీలను విడనాడాలని స్వామి ఎందుకు చెప్పేవారో ఇప్పుడు కొత్తగా అర్థమవుతోంది.
హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, హర్రీ వర్రీలను వదిలేసి హెల్దీగా సెటిల్ అయిపోదామనుకుంటున్నావేమో. నీ హ్యాపీనెస్ మాత్రం నా గుప్పిట్లోనే ఉంది. హ్యాపీగా లేనప్పుడు హెల్దీగా మాత్రం ఎలా ఉంటావమ్మా?
అవును, నీ ఆనందానికి అడ్డుగోడ నిర్మించేది నీ మనస్సే.
ఏమిటా అడ్డుగోడ? అసలు ఈ మనసు పనితీరేమిటి? కాస్త వివరంగా చెప్పండి స్వామి.
రాంగ్ డైరెక్షన్. రే, ఈ డ్రామా డైరెక్టర్ ఎవరో కనుక్కోండి. కాస్త కోచింగ్ ఇవ్వాలి. చెట్టంత మనసుని నేనిక్కడుండగా నేనెలా పనిచేస్తానో నన్నడక్క పోయిపోయి ఆ సాధువుని అడుగుతున్నావు. ఏ మనిషివయ్యా నువ్వు? మీరు మార్రయ్యా, మార్రు. కల్పవృక్షం వంటి స్వామివారి దగ్గరే కాఫీ పౌడర్ కావాలని అడిగే చందం మీది.
పోన్లేండి బాస్, క్షమించండి.
ఓకే, ఐమ్ వెరీ కైండ్ యు నో. నా పనితీరేగా అడిగావు, చెప్తా. నేను ఆడించే నాటకం చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఊహించని చోట మలుపులు, మలుపుల చివర మూసిన తలుపులు, ఇది నా పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నా ఏజెంట్ బ్లేమ్ బన్నీనే తీసుకోండి.
బ్లేమ్ బన్నీ?
Yes, blame Bati. ఎదుటి మనిషి తప్పుల్ని ఏకి ఏకి పారేస్తా.
ఒకవేళ తప్పులే లేకుంటే?
తప్పులు లేకపోయినా ఏకి మాత్రం పారేస్తా. కుక్క కుక్క చెప్పులు వెతుకుతుంది, నేను అందరిలో తప్పులు వెతుకుతాను.
రండి, వీడి చిత్రం ఎలాగుంటుందో చూపిస్తా.
నమస్తే సార్.
నమస్తే నమస్తే.
మీరు నారాయణ రావు గారి తమ్ముడు శంకర్రావు గారు కాదు?
కాదు.
ఓ, ఐఎమ్ సారీ. కే శంకర్రావు, ఎంఏ పిహెచ్డి. అదేంటండి, మీరే కదా శంకర్రావు, కాదంటారేంటి?
నేను కాదన్నది నేను శంకర్రావుని కాననే కాదు.
మరి
నారాయణ రావు తమ్ముడు శంకర్రావు అన్నారే దానికి.
మరి కాదా?
కాదు, నారాయణ రావే ఈ శంకర్ రావుకి అన్నయ్య. అది కరెక్ట్.
రెండింటికి డిఫరెన్స్ ఉందా?
మరి లేదా? ఆఫ్టర్ ఆల్ బిఏ గ్రాడ్యుయేట్ మా అన్నయ్య, వాడి తమ్ముడిగా నన్ను గుర్తించడం ఏంటి? డాక్టర్ శంకర్ రావు ఎంఏ పిహెచ్డి. నాకు అన్నయ్యగా వాణ్ణి గుర్తించాలి, అది పద్ధతి. ఏమయ్యా ఇందులో నీకేదో జోక్ కనిపించినట్టు ఉందే, నవ్వుతున్నావు?
లేదు సార్.
ఏమో రేంటి తమరిది?
గుంటూరులేండి, వ్యాపారం పని మీద వైజాగ్ వెళ్తున్నాను.
ఏం వ్యాపారమో?
మిరపకాయల బిజినెస్ సార్.
పచ్చిమిరప, పండు మిరప?
ఎండు మిరపలేండి.
ఓహో, ఏమయ్యా గుంటూరు మిరప గురించి గొప్పగా చెప్తారు, అదంతా నిజమేనా?
అవును సార్, ముక్కతుంచి వేశారంటే కారం నషాళానికి అంటాల్సిందే.
నువ్వు చెప్పేది సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అయి ఉంటుంది.
కాదు సార్, హార్డ్ వర్క్ చేసే హార్డ్వేర్ వారికైనా అంతే.
ఆహా, చమత్కారం. ఏది ఓ శాంపుల్ అందుకో, నీ కోతలకి ఫుల్ స్టాప్ పెట్టిస్తాను.
వదిలేండి సార్, ఎందుకు ఇదంతా?
మీరుండండి, అతను గొప్పలతో గాలిబుడగ నింపేస్తున్నాడు. తుస్సు అనిపిస్తాను. ఇయ్యవయ్య ఓ మిరపకాయ.
వద్దులేండి సార్.
పర్లేదు, ఓ కాయ అందుకో. మంట మంట, నీళ్ళు నీళ్ళయ్యా.
అయ్యో లేదు సార్.
ఏమయ్యా ఎందుకు ఇలా ప్రజలు ఆరోగ్యంతో ఆటాడుకుంటారు?
ఏంటి మీరు అనేది?
బుద్ధుని వాడవైతే మినప్పప్పు వ్యాపారం చేసుకోవాలి, కానీ ఇలా మిరపకాయల వ్యాపారం చేస్తావా?
మా ఊర్లో పండేది నేను వ్యాపారం చేస్తాను, మీ సలహా నాకు అవసరం లేదు.
ముందు మీ ఊరి రైతులకు అసలు బుద్ధి లేదన్నమాట. మిరపకాయలు పండిస్తారట, మిరపకాయలు.
సార్, ఏదో ప్రభుత్వ సబ్సిడీలతో కాయా కష్టం చేసి పంటలు పండించే రైతుల్ని తిట్టడం తప్పండి.
సబ్సిడీయా? ఓహో, అయితే ముందు ప్రభుత్వానికి బుద్ధి లేదు, ఇలా మిరపకాయలకి మిరిండాలకి సబ్సిడీ ఇచ్చి సొసైటీని చెడగొడుతున్నారు.
ఊరికే గలాటా చేయకండి సార్, ఒక్క 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి, బస్సు వస్తుంది.
ఏ మాట్లాడితే రాదా? ఆ అపవయ్య నీ వెటకారం, వచ్చి 1/2 గంట అయినా రాని బస్సు 5 నిమిషాల్లో వస్తుందట. అయినా మన దేశంలో బస్సులు సరైన టైంకి ఎప్పుడు వచ్చాయి గనక. నెగ్లిజెంట్ సర్వీసెస్, నెగ్లిజెంట్ పీపుల్, నెగ్లిజెంట్ వరల్డ్. నాలాంటి కల్చర్డ్ పీపుల్ కి ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా నిత్యం నరకమే.
సంగతి మన శంకర్రావు జబ్బేంటో అర్థమైందా?
జబ్బా ఏంటది?
ఈగోసెఫాలి.
ఈగోసెఫాలియా
అంటే తల నిండా అహంకారం అన్నమాట. గుంటూరు మిరపకాయ లాంటి చిన్న విషయానికి గ్లోబల్ వార్మింగ్ అంత సీను సృష్టించాడు. వ్యాపారిని తిట్టాడు, రైతుల్ని తిట్టాడు, ఆఖరికి ప్రభుత్వాలని ప్రపంచాన్నే ఆడిపోసుకున్నాడు.
కానీ లోపమున్నది అతనిలోనే అన్న విషయం ఏ చిన్న పిల్లవాడికైనా అర్థమవుతుంది.
అక్కడే ఉంది ట్విస్ట్. తన తప్పు తన చుట్టూ ఉండేవారికి, చిన్న పిల్లగాళ్ళకి కూడా అర్థమవుతుంది, కాని తనకు మాత్రం తెలీదు. తెలిసేటప్పటికీ 10 ఏళ్ళైనా పట్టచ్చు, లేదా 10 జన్మలే పట్టచ్చు. ఇట్టాంటి శంకర్రావులతో భూమి పరువెక్కిపోతోందయ్యా. టన్స్ ఆఫ్ థియరీ ఉంది, కానీ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ మాత్రం లేదు. అది నా మాయా.
Oh.
పాడతారయ్యా, కానీ మిక్కీ అదే తాళం చెవిని నా దగ్గరే పెట్టుకున్నా. అక్కీని వెనక తగిలించారంటే మాంకు కూడా క్షణంలో మాంకీగా మారిపోగలడు. మాయా మాయా.
బాస్, నాదో కోరిక.
అతనెవరు?
వీడు కోరికల కోటిగాడు.
Yes, korikala koti, desires unlimited, chananko korika, free, free, free ga, supply chesta.
Bharata desha janabalaga, veedu eppudu perugutune untadu.
Nijam. దినదినం పెరిగే ఈ కోరికల భారం మోయలేక బ్రతుకుబండి గమ్యం చేరేలోపే భూమిలోకి కృంగిపోతుంది.
సామి అట్ట సెట్టే యూత్కి ఎట్టార్థమవుతుంది. నాతో రండి, కోరికల కాన్సెప్ట్ ని కళ్ళకి కట్టి పడేస్తా. అదిగో రైల్వే స్టేషన్ వైపు చూడండి.
దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1-8-4-6-4 బెంగళూరు సిటీ నుండి భువనేశ్వర్ వెళ్లవలసిన ప్రశాంతి ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నది.
ఏం బాబు, ప్రశాంతి ఎక్స్ప్రెస్ కోసమా?
అవును సార్.
ఎందాక వెళ్తున్నావు?
విజయనగరం సార్.
అరే నేను అక్కడికే. ఏ కంపార్ట్మెంట్ ఏంటి?
S2 సార్.
ఓహో, అయితే ఈరోజు నాకు ట్రైన్ లో కంపెనీ దొరికినట్టే. నాది సరిగ్గా S2A.
మిమ్మల్ని చూస్తే ఏసీ పెట్టెలో ప్రయాణం చేస్తారేమో అనుకున్నాను.
లేదయ్యా, నాకు సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణించడం ఇష్టం. వృత్తిరీత్యా వజ్రాల వ్యాపారిని. సౌత్ ఆఫ్రికా నుంచి వజ్రాలు ఇంపోర్ట్ చేసుకుని సిటీస్ లో నగల షాపులకి అమ్ముతుంటాను. విజయనగరంలో ఓ ప్రముఖ వర్తకుడికి 50 వజ్రాలు అందజేయాల్సి ఉంది.
50 వజ్రాలా?
గట్టిగా ఆరోకయ్యా, అసలే రోజులు బాగాలేవు.
సారీ సార్.
ఇంతకీ చిన్న లగేజ్ తో ఉన్నావు, డిన్నర్కేమైనా తెచ్చుకున్నావా?
అరటిపళ్ళున్నాయి సార్.
భలే వాడివే, అరటిపళ్లతో ఆకలి తీరుతుందా? ఉండు, ఇద్దరికి పరోటాలు పార్సిల్ చేయించుకొస్తాను.
అయ్యో వద్దు సార్.
60 రూపాయల ఖర్చుకి నా సొమ్మేమీ అరిగిపోదులేవయ్యా. ఇప్పుడే వస్తాను. నా సూట్ కేస్ కాస్త జాగ్రత్తగా చూస్తుండు.
అలాగే సార్. ఆయన వెళ్లి గంట దాటింది, ఇంకా రాలేదు. ఈ సూట్ కేస్ చూడు, దేనికైనా పెట్టి పుట్టాలి. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కూడా కొనుక్కోలేని బ్రతుకు నాది. పెద్ద అయింది వజ్రాల వ్యాపారం. 50 వజ్రాలు, ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు అనుకున్నా మొత్తం విలువ 50 కోట్లు. జీవితంలో అంత డబ్బు సంపాదించగలనా? అసలు కళ్ళతో చూడగలనా? చూడగలను. ఇదే అవకాశం. రిస్క్ తీసుకోవాల్సిందే. ఈ సూట్ కేస్ పట్టుకుని పారిపోతాను. నా ఫ్యామిలీ 10 తరాల పాటు దర్జాగా బతికేస్తుంది. పోలీసులు, ఇట్టి నుంచి వెళ్ళిపోతాను.
ఆగక్కడ.
నన్నే సార్?
నిన్నే. చేతిలో ఏంటిది?
ఇది ఇది సూట్ కేస్ సార్.
ఆహా, నేను ఇస్త్రీ పెట్టనుకున్నాలే. ఏ వెటకారమా?
అయ్యో లేదు సార్.
మా సారు చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, కామెడీ అస్సలు నచ్చదు.
ఇంతకీ మనం ఏ ఊరెళ్ళాలేంటి?
విజయ్ హైదరాబాద్ సార్.
విజయ్ హైదరాబాద్? అదెక్కడుంది రోయ్? సర్లే, ఇంతకీ ఏ ఉన్నాయా సూట్ కేసులో?
బట్టలు.
ఇంకా?
వజ్రాలు సార్. నేను వజ్రాల వ్యాపారం చేస్తుంటాను సార్.
అబ్బచ్చా, నిన్ను చూస్తే ఒడియాల వ్యాపారం చేసేవాళ్ళలా ఉన్నావు. తెరువమ్మా షూట్ కేసుని
సార్. అది
గంజాయి ప్యాకెట్లు సార్.
వామ్మో, నువ్వు సామాన్యుడు కాదురో
సార్. ఇదేంటో నాకు తెలియదు సార్. నిజానికి ఇది నా సూట్ కేసు కాదు సార్.
అబ్బో, కొత్త స్టోరీ మొదలైంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పు చెప్పు.
నిజం సార్, ఒక పెద్ద ఆయన సార్ వజ్రాల వ్యాపారిని చెప్పి సూట్ కేసు ఇక్కడ పెట్టి అటువైపు వెళ్ళాడు సార్. ఇక్కడే ఎక్కడ ఉంటాడు సార్? రండి సార్, చూపిస్తాను.
చూడు నాయన షేక్స్పియరు, నీ థ్రిల్లింగ్ స్టోరీస్ అన్ని పోలీస్ స్టేషన్ లో హాట్ హాట్ చాయ్ తాగుతూ కూల్ కూల్ గా వింటాను గాని ముందున్నాడు
సార్. సార్ సార్,
కోరిక చేయగల నష్టమేంటో చూశారు కదా స్వామి. ఒక సందర్భంలో అన్న మాటలు గుర్తొస్తున్నాయి, టెంప్టేషన్ ఇస్ ట్రబుల్, అవాయిడ్ ఇట్ అని.
కోరికలు లేనివాడే అందరికన్నా ధనవంతుడు అంటారు.
అవును, స్మార్ట్ ఫోన్, 3D TV, టచ్ స్క్రీన్ ల్యాప్టాప్స్ అంటూ కోరికలు పెంచుకుని టెక్నాలజీతో ఇళ్లని తలని నింపుకుంటున్న సిటీ ప్రజల కన్నా నాగరికతకు దూరంగా కొండాకోణంలో బతుకుతున్న టిబెట్, భూటాన్ ప్రజలలో ఆనందం, సంతృప్తి పాళ్లు అధికంగా ఉన్నట్టు సైంటిస్టులు ఈ మధ్యనే కనుగొన్నారు కూడా.
అందుకే స్వామి అన్నారు, ఆనందం కోరికలు తీరితే లభించదు, కోరికలు ఆరితేనే లభిస్తుంది అని.
చాన్నీ చాన్నీ,
yes papa,
telling quotations,
yes papa,
practicing them,
no papa,
then party is theirs.
సత్యం, గుడిలో కూర్చొని భక్తి సూత్రాలు వల్లెవేసే కన్నా జీవన రణరంగంలో మాయతన వల పన్నుతుండగా దాన్ని ఛేదించి ఎదురు నిలిచేవాడే నిజమైన సాధకుడు.
ఏ మాయ చెదురుచున్నవో, ఓ మనసా ఏమేమి చూడనున్నవో, ఎన్నెన్ని వింతలున్నవో, ఓ మనసా వింతైన చింతలున్నవో. కాసులంటే ప్రాణమంట, పేరు వెంట పరుగులంట, ఒక కోరిక తీరగానే మరు నాలుగు సిద్ధమంట, ఆశలు తీరక భువిపై మరల మరల పుడతవంట. ఏ మాయ చెదురుచున్నవో, ఓ మనసా ఏమేమి చూడనున్నవో, ఎన్నెన్ని వింతలున్నవో, ఓ మనసా వింతైన చింతలున్నవో. దేహమంట ఓ మనసా మోక్ష సంధాయినంట, షట్చక్ర స్థానమంట ఓ మనసా పరమ పుణ్యక్షేత్రమంట, కోటెలు నసింపజేసి నిష్కామ కర్మజేయ, నిలకడగా మనసునంత నీరజాక్షు వశముసేయ, స్వామి తోడు ఈ జన్మకి దైవ పదము సాధ్యమంట. ఏ మాయ చెదురుచున్నవో, ఓ మనసా ఏమేమి చూడనున్నవో, ఓ మనసా ఏమేమి చూడనున్నవో, ఓ మనసా ఏమేమి చూడనున్నవో.
ఇప్పుడు క్విజ్ టైం.
ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద రోగమేది?
ఎయిడ్స్, డయాబెటీస్, క్యాన్సర్?
నానా, ఇవన్నీ చిన్న చిన్నవి.
ఇవి చిన్నవా?
ఎస్, క్యాన్సర్ వచ్చిందనుకో మహా అయితే ఆ రోగొక్కడే బాధపడతాడు. కానీ నేను చెప్పబోయే రోగం ఒక్కడికొస్తే వాడి పరిసరాలే పొల్యూట్ అయిపోతాయి.
ఏంటా రోగం?
చంటి టేక్ ఓవర్.
నమస్కారం, నా పేరు చంటి, పూర్తి పేరు చాడీన చంటి. మనిషి దగ్గర లేనప్పుడు అతని గురించి చెడ్డగా మాట్లాడడం నా పని. కాసిప్పుని హాట్ సూప్ లా సిప్పు చేస్తూ చప్పరిస్తా.
అవును, లేని వారి గురించి చాడీలు చెప్పడం అన్నది మహా చెడ్డ రోగం. దీనివల్ల స్నేహాలు దెబ్బతింటాయి, సంబంధాలు విడిపోతాయి, కొన్నిసార్లు సంస్థలే మట్టి కరుస్తాయి. అయితే ఈ రోగానికి చక్కని విరుగుడుంది. అది తెలియాలంటే సోక్రటీస్ మహనీయుని జీవితంలోకి ఒక్కసారి తొంగి చూడండి.
ఫాబియా గారు, ఇది విన్నారా?
ఏంటి?
సోక్రటీస్ శిష్యుడు డాబ్నీ లేడు. మొన్న రాత్రి ఒక వర్తకుడు ఇంట్లో ఫోన్ చేశాడట. ఆ వర్తకుడు తర్వాత చూసుకుంటే డాబ్నీకి నీళ్లు అందించిన వెండి గ్లాసు ఇంట్లోనే లేదట.
ఆహా,
నా ఉద్దేశంలో డాబ్నీయే ఆ గ్లాసును దొంగిలించుంటాడు.
ఈ విషయాన్ని మనం తేలిగ్గా వదిలేయకూడదు. సోక్రటీస్ కి చెప్పి వాడు తోలు తీయించాలి.
బాగా చెప్పారు.
అయ్యా సోక్రటీస్ గారు, సోక్రటీస్ గారు.
ఓ, ఫాబియో గారా?
ఆ, మీ శిష్యుడు డాబ్నీ గురించి నేనేం విన్నానో తెలుసా?
ఒక్క క్షణం ఆగండి. మీరు ఆ విషయం నాకు చెప్పే ముందు మీకో చిన్న పరీక్ష పెడతాను. దాన్ని మూడు మెట్ల పరీక్ష అంటారు.
మూడు మెట్ల పరీక్ష?
అవును. మీరు నా శిష్యుడి గురించి మాట్లాడే ముందు మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. అందులో మొదటి మెట్టు నిజ పరీక్ష. మీరు నాకు చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమని మీరు స్వయంగా రుజువు చేసుకున్నారా?
లేదు, నిజానికి ఇందాకే దాని గురించి విన్నాను.
సరే, అయితే అది నిజమో కాదో మీకు ఖచ్చితంగా తెలియదన్నమాట. ఇప్పుడు రెండో మెట్టు, అది మంచితనపు పరీక్ష. మీరు చెప్పబోయే విషయం నా శిష్యుడి గురించి మంచినే చెబుతుందా?
కానే కాదు, పైగా.
ఆగండి ఆగండి, ముందు నిజమో కాదో మీకే తెలీదు, అయినా నా శిష్యుడి గురించి నాకు చెడుగా చెప్పేందుకు సిద్ధమయ్యారన్నమాట.
అంటే అది?
పోన్లండి, ఇంకొక మెట్టుంది, అది దాటినా మీరు పరీక్ష నెగ్గినట్లే. అది ప్రయోజనత్వం పరీక్ష. మీరు చెప్పబోయే విషయం వల్ల నలుగురికి ప్రయోజనం చేకూరుతుందా?
ప్రయోజనం అంటే పెద్దగా లేదు. కానీ
అయితే మీరు చెప్పాలనుకున్న విషయం అసలు నిజమో కాదో తెలియదు. అది ఒకరి మంచి గురించి కాదు, దాని వలన నలుగురికి ప్రయోజనం కూడా లేదు. అటువంటి విషయం అసలు చెప్పడం ఎందుకండి?
ఘటను చెప్పు వేడా.
చక్కని ఈ పాట రాసి స్వామి ఏనాడో మనకు మార్గనిర్దేశం చేశారు కదా.
ఇతనెవరు, ఎందుకిలా రెస్ట్లెస్ గా తిరుగుతున్నాడు?
లాస్ట్ వాడేనని లీస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నారేమో. ఐ ఆమ్ ద మోస్ట్ పవర్ఫుల్ బాడీ అనే కారుకి స్టీరింగ్ దగ్గర కూర్చునేది బాస్ అయితే, బ్యాక్ సీట్ లో కూర్చొని డైరెక్షన్స్ ఇచ్చేది నేను.
ఎవరు నువ్వు?
నేను చెంచల్, చెంచల్ కుమార్. అస్థిరత్వం నా బ్యూటీ, చెంచలత్వం నా డ్యూటీ. ఉన్న చోట ఉండనివ్వను, ఏ పనిలోని ఫోకస్ కుదరనివ్వను. పద బాస్ నా గురించి వీరికి చూపిద్దా. ఇటు కాదు అటు, అటు అటు కాదు ఇటు, ఇటు ఇటు.
వచ్చే పాతిక వేల కోసం పొలంలో ఎద్దుల రోజంతా పనిచేయాలి. అప్పటికీ మా నాన్న చెప్తూనే ఉన్నాడు, ఒరే కంప్యూటర్ ఇంజనీర్ వైపోరా, సూట్లు నలగకుండా కోట్లు సంపాదించొచ్చు అని. వింటేగా ఆఖరికి ఇలా మిగిలాను. బిర్యానీ తిన్నంత ఈజీగా బిల్ గేట్స్ అయిపోవడం ఎలాగో నేర్చేయాలి.
కొండ దగ్గర కాషాయ సాధువుని కలిసిరా నాయన, నీ కోరిక నెరవేరుతుంది.
ఎవరది? ఆకాశవాణి?
కాదు నాయన, ఎఫ్ఎం రేడియోని. ఆకాశవాణి కొంచెం పాతబడింది.
ఎవరైతే నేను మంచి మార్గం చూపించాం. థ్యాంక్స్, ఇప్పుడే బయలుదేరుతా.
నమస్కారం. ఇల్లు ఆస్తుల సమస్యల కొరకు ఒకటి ప్రెస్ చేయండి. చదువు ఉద్యోగ సమస్యల కొరకు రెండు ప్రెస్ చేయండి. పెళ్లి సంతానలేమి సమస్యల కొరకు మూడు ప్రెస్ చేయండి. ఆరోగ్య సమస్యల కొరకు నాలుగు ప్రెస్ చేయండి. ఆధ్యాత్మిక విషయాలకై ఐదు ప్రెస్ చేయండి. నేరుగా స్వామీజీని కలిసేందుకు ఎనిమిది ప్రెస్ చేయండి.
నాకు స్వామీజీ కదా కావాలి, ఎనిమిది నొక్కుతా.
ధన్యవాదములు. మరికొద్ది సేపటిలో మీరు స్వామీజీని కలవగలరు.
అబ్బో, డిజిటల్ ఇండియా. నమస్కారం స్వామీజీ.
చెప్పు నాయన, నీకేం కావాలి?
నాకు పెద్దగా కోరికలేం లేవు స్వామీజీ, ఓ చిన్న సాయం కావాలంతే.
ఆహా, ఈ రోజుల్లో కూడా నీలాంటి యువకులుండటం చాలా గొప్ప విషయం. అడుగు నాయన, ఏం కావాలి?
ఓ బంగ్లా, బంగ్లాలో ఓ బీరువా, బీరువా నిండా బంగారం, టాప్ ఫ్లోర్ లో ఓ స్విమ్మింగ్ పూల్, వాకిట్లో రెండు కార్లు, ఇంకా.
ఆగు నాయన, నీ కోరికలు తీర్చేందుకు నా శక్తి కూడా చాలేట్టు లేదు. నీకో మంత్రం ఉపదేశిస్తాను, ఆ మంత్రం జపిస్తే నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి ఓ రాక్షసుడు వస్తాడు.
ఓ అల్లావుద్దీన్ జీనీ టైప్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ అంటే నాకు చాలా ఇష్టం. మంత్రం చెప్పండి స్వామి. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను.
ఆగునాయన, ఒక హెచ్చరిక.
స్వామీజీ, మంత్రమిచ్చేశాక మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనద్దు. నేను వెళ్తున్నా, నమస్తే.
నాయనా, నాయనా. వినకుండా వెళ్ళావు, ఇప్పుడు ప్రాణం మీదికి తెచ్చుకున్నావు.
అంటే నేను చావాల్సిందేనా?
లేదు నాయనా, ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు. ఇలారా,
థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ.
లిస్టు తెచ్చావా?
తెచ్చాను. ముందు నాకు నాలుగు మెట్లు తెప్పించి పెట్టు.
ఇంపీరియో బ్రింగ్ ద స్టెప్స్.
వెరీ గుడ్. నీ తర్వాత పని, నేను ఆగమని చెప్పేదాకా ఈ మెట్లు ఎక్కి దిగుతుండడం. గో.
ఓకే. డింగ్ 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 డింగ్.
థ్యాంక్ గాడ్, ఇక నేను ఎస్కేప్ అవ్వచ్చు.
మనస్సుని ఈ కథలోని పని రాక్షసుడితో పోల్చచ్చు. దానికి పొద్దున్నుంచి రాత్రిదాకా ఏదో ఒక పని చెప్తూనే ఉండాలి. పోనీ చేసే పనైనా శ్రద్ధగా చేస్తుందా అంటే అదీ లేదు. అర నిమిషమైనా దాని ఏకాగ్రత ఎందులోనూ నిలవదు. పిచ్చి కోతి కన్నా చంచలమైన ఈ మనస్సుని వశం చేసుకోవాలంటే దానికి మన స్వామివారు సూచించిన సోహం సాధన తప్పనిసరి.
సోహం సాధన అంటే?
సోహం అనేది శ్వాసపైన ధ్యాస నిలిపే ప్రక్రియ. కథలోని రాక్షసుడిని మెట్లు ఎక్కడం దిగడం అన్న పని ఇచ్చి అదుపు చేసినట్లు మన ప్రతి ఉచ్ఛ్వాసని సోతో జోడించి తీస్తూ నిశ్వాసని హంతో జోడించి విడిచిపెడుతూ ఉంటే క్రమంగా మొండి మనస్సు నిస్సందేహంగా అదుపులోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ చేయవలసిన గొప్ప సాధన ఇది.
స్వామి, నేను అంతో ఇంతో సాధన చేస్తూనే ఉంటాను, సేవ చేస్తాను, భజన సంకీర్తనలు చేస్తాను, కాని ఎన్నాళ్లైనా ఆధ్యాత్మికంగా ఉన్న చోటనే ఉన్నానేమో అని ఒక్కోసారి బాధ కలుగుతూ ఉంటుంది.
నాయనా, స్వామిని మనస్ఫూర్తిగా నమ్మిన భక్తులకు అపజయమన్నది లేదు. అయితే స్వామి సూచించిన మార్గంలో నడవడంతో పాటు వివిధ సాధనల వెనక స్వామి బోధించిన అంతరార్థాన్ని గుర్తెరిగి వర్తించడం అత్యవసరం. సేవలో రోజులు గడుస్తున్న కొద్దీ నీలో వినయశీలత పెరగాలి. నగర సంకీర్తనలో పాల్గొంటున్న కొద్దీ నీలో హృదయ పవిత్రత కలగాలి. భజనల్లో కూర్చుంటున్న కొద్దీ నీలో అరిషడ్వర్గాలు దూరమవ్వాలి. ఇంతసేపు మనం గమనించినట్లుగా మనసులోని కోరికలు ఆందోళనలు అనే అలజడి తగ్గాలి. నిశ్చలత్వం స్థిరత్వం అలవరుచుకోవాలి. ఈ సద్లక్షణాలను అలవరుచుకోవడానికి స్వామి సూచించిన మహత్తర మార్గం ఒకటుంది.
మహత్తర మార్గమా? ఏంటది?
భావరోగాలకు విరుగుడు ధ్యానం నాయన.
ధ్యానమా? మేము ఎలాగో నిస్వార్థ సేవ, నిష్కామ కర్మ చేస్తూనే ఉన్నాం కదా, ఇంకా ధ్యానం కూడా అవసరమా?
చాలా అవసరం. ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి స్వామివారు ఏకంగా ఒక పుస్తకమే రచించారు. అదే ధ్యానవాహిని. మానవాళికే మార్గదర్శి అయిన ఆ ధ్యానవాహిని ఒక్కసారి చదువు నాయన. ధ్యానానికి మించిన సాధనా మార్గం ఈ భూమి యందే కాదు, ముల్లోకాలయందు కూడా లేదని స్వామి తేల్చి చెప్పారు. అరిషడ్ వర్గాలను అణచడానికి, శాంతి పొందడానికి, భవసాగరాన్ని దాటి భగవంతుని ఆనందధామాన్ని చేరుకోవడానికి ధ్యానమే అత్యున్నత మార్గమని స్పష్టం చేశారు స్వామి.
కాని 5 నిమిషాలు ధ్యానం చేయడం కూడా అసాధ్యంగా ఉంటోంది స్వామి.
అవును, ఎందుకంటే నీ మనసు నీ అదుపులో లేదు. నీ ఇంద్రియాలు వాటి నుండి జనించే కోరికల అదుపులోకి వెళ్లిపోయింది. నీ బానిసగా ఉండాల్సిన మనస్సు నీకు యజమానిగా మారింది. నువ్వే బానిసగా మారావు. మాయానిద్ర నుంచి మేల్కొని నీ శక్తిని సౌందర్యాన్ని తెలుసుకోవలసిన సమయం వచ్చింది నాయన.
నేను తెలీదా? నేను ఈ డ్రామాకే కథానాయకుణ్ణి.
మీరు మనస్సు కదూ?
అవును నాయన.
బట్ మీ రూపం?
మీలో వెల్లువల ఎగిసిపడే కోరికలు మరియు భయాందోళనల అలజడి వల్ల మీకు గతంలో మరోలా కనిపించాను. ఆత్మ వెలుగులో ప్రకాశించే నా అసలు రూపం ఇదే. నా పనితీరు తెలియక మాయా మోహాలలో చిక్కుకున్న వారికి నేను బద్ధ శత్రువుని, నన్ను అర్థం చేసుకున్న వారికి నేను ఆప్తమిత్రుడిని.
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో.
అవును, అన్ని పనిముట్లని స్వామి మీ చేతికి అందించారు నాయన. అంతరార్థమెరిగి సేవ చేయండి, భావమెరిగి భజన చేయండి. అక్కడితో తృప్తిపడక ధీమంతులై స్వామి చూపించిన ధ్యాన మార్గంలోకి అడుగుపెట్టి పట్టుదలతో కొనసాగించి మానవ జన్మ లక్ష్యమైన ఆత్మ సామ్రాజ్యాన్ని చేరుకోండి.
తప్పకుండా. స్వామి చెప్పిన జ్యోతిర్ధ్యానం నేను బాల వికాస్ విద్యార్థిగా ఉన్నప్పుడే నేర్చుకున్నాను. ఈ రోజు నుంచి మళ్లీ ప్రారంభిస్తాను.
అంతేకాదు నీరజ్, నాకు నేర్పే బాధ్యత కూడా నీదే.
ఓ అలాగే.
నాటకం పూర్తయింది కానీ ఇంతవరకు ఈ డ్రామా పేరేంటో చెప్పనేలేదు.
ఇంకా చెప్పాలా నాయన? ఈ నాటకం పేరు దేహో దేవాలయ మనసే మారాలయ.
సుడంట బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట, సత్య ధర్మ రూపుడంట బంగారు స్వామి ప్రేమకు ప్రతిరూపమంట. నమ్మి కొలిచినామంటే అభయమిచ్చి ప్రోచునంట, నీవే దెక్కని వేడిన నిశ్చయముగా కాచునంట. సుడంట బంగారు స్వామి పుడమినేలు ప్రభుయంట, సత్య ధర్మ రూపుడంట బంగారు స్వామి ప్రేమకు ప్రతిరూపమంట. సూర్యుడంట బంగారు స్వామి చూపులోన చంద్రుడంట, చెక్కిలిపై చుక్కయంట బంగారు స్వామి కుంగరాల జుట్టు ఎంట. మాట చూ చూసినావంటే నిండు పండు వెన్నెలంట, మనసు తడిమినావంటే అది వెన్న పూసయంట. చూడంట బంగారు స్వామి పుడమి నేలు ప్రభు ఎంట, ఈశ్వరాంబ పుత్రుడంట బంగారు స్వామి ఆదర్శ తనయుడంట, సుగుణాల రాముడంట బంగారు స్వామి కల్లరిలో కృష్ణుడంట, కొండంతా కరుణయంట సంద్రమంత సహనమంట, వేయి తల్లుల మించిన పరిపూర్ణ ప్రేమయంట, సాయినామంటే సర్వశక్తి మంత్రమంట. సుడంట బంగారు స్వామి పుడమి నేలు ప్రభు ఎంట, బంగారు స్వామి పుడమి నేలు ప్రభు ఎంట, బంగారు స్వామి పుడమి నేలు ప్రభు ఎంట.
రాధే గోపాల సైరా
సాయి భవానీ మా
సాయి
Jai శాంతి సమస్త సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శాంతి 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా